ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
పచ్చి మేత కొరకు వేసవిలో పశుగ్రాసాల సాగు గురించి తెలుసుకోబోతున్నాం. సాగు రంగంతో పాటు రైతుకు చేదోడు వాదోడుగా ఉంటున్నాయి అనుబంధ రంగాలు. పంటలకు తోడుగా పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంతో సాగు సమీకృతంగా చేపట్టినప్పుడే రైతుకు నష్టం తగ్గి ఎంతో కొంత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. వీటి నిర్వహణలో 60-70% వ్యయం పోషకానికే అవుతుంది. తెలంగాణ రాష్ట్రం పుష్కలంగా పశు సంపద కలిగి ఉంది. పశు గణాంకాల అధ్యయనం ఆధారంగా 2,44,00,000 పశు సంపద కలిగి ఉన్నాం. అతిపెద్ద పశు సంపదని వర్షాకాలం, యాసంగి కాలంగానే వేసవి కాలంలో కూడా పచ్చి మేతను అందించినట్లయితే పాడి పశువులకు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా నాణ్యమైన పాల ఉత్పత్తి, నాణ్యమైన మాంసం ఉత్పత్తికి దోహదపడుతుంది. పచ్చి మేతను ఎంత పుష్కలంగా అందించగలిగితే పోషక వ్యయంపై అంతగా నియంత్రణ ఉంటుంది. రాబోయే వేసవి కాలం గ్రాసాల కొరత ఏర్పడే కాలం. ఎండాకాలంలో పచ్చి మేతల అవసరాలను తీర్చుకోవాలంటే రైతులు తమకున్న నీటి వనరులను అనుసరించి స్వల్ప కాలంలోనే చేతికి వచ్చే పశుగ్రాసలను సాగు చేసుకోవాలి. రైతులు వేసవి కాలంలో పడే ఇబ్బందులను, వారి మధ్య సంభాషణను ఇప్పుడు మనం వారి మాటల్లోనే విందాం.
ఓ సోమన్న, ఎటో పోతానవే, అంత చిన్నపోయున్నావు.
ఏమున్నదన్నా, ఇంట్లో అంతా పరిస్థితి మంచిగుంటలే, చేసిన చేతంతా అట్టికే పోతుంది.
ఏమైందన్నా, అంత తిప్పలేం వచ్చింది?
ఈ సంవత్సరం అంతా అధిక వర్షాలకు పంట అంతా ఆగమయ్యింది. ఇక ఉన్న 3-4 పశువులు కూడా వచ్చే ఎండలకు పాలు ఇచ్చేటట్టు లేవు.
అవునన్నా, ఇక ఎండాకాలం వచ్చిందిగా, పచ్చిగడ్డ అన్న మాటే ఉండదు. ఎండుగడ్డికి నువ్వన్నట్లే పాలు కూడా తక్కువ ఇస్తాయి.
ఓ ఎల్లన్నా, ఓ మల్లన్నా, ఏం సంగతే, ఏం చేస్తాళ్ళు?
ఇంకే ఉంటది అక్క, వ్యవసాయం పనే. రోజు పశువుల కాడికి పోడే సరిపోతుంది.
అవునే అత్త, ఇక 20 రోజుల్లో ఎండాకాలం వస్తాందిగా, నీ గొర్రెలు మేకలకు పచ్చి మీద ఎట్లా మరి?
అవును, ఇంక తిప్పలే అవుతది. ప్రతి సంవత్సరం ఎండాకాలం లాగానే గొర్రెలు మేకలు తిండి లేక బరువు తగ్గి బక్కగా అవుతాయి, మాంసం కూడా తగ్గిపోతుంది.
అంతే అత్త, పాడి పశువులు కూడా పాలు తక్కువగా ఇస్తాయి ఎండాకాలం.
ఓ లచ్చక్క, ఓ సోమన్న, మీరు గాబర వడకులే, మనం సర్పంచ్ గారి దగ్గరికి వెళ్దాం, ఏదైనా సలహా ఇస్తాడేమో అడుగుదాం.
సరే ఎల్లన్న, పోదాం.
సరే తమ్మి, పోదాం పా.
ఇలా ఎల్లన్న, సోమన్న మరియు లచ్చవ్వ సర్పంచ్ దగ్గరికి వెళ్లారు. అక్కడ సర్పంచ్ మరియు వీరి మధ్య సంభాషణ విందాం.
నమస్తే సర్పంచ్.
నమస్తే ఎల్లన్న. ఏం సంగతే లచ్చక్క, ఇట్లొచ్చినావు?
అదే సర్పంచ్ గారు, వచ్చే ఈ ఎండాకాలం గొర్రెలకు మేకలకు మేత ఇబ్బంది అవుతుంది, దానికి నువ్వే ఏదైనా సలహా ఇవ్వాలని వచ్చినాం.
అవును లచ్చక్క, నేను కూడా పోయిన వారం జరిగిన మండల రైతు సదస్సులో పాల్గొన్నా. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఉన్నతాధికారులను సంప్రదించమన్నారు. రేపు మనందరం మండలానికి వెళ్లి ఏవో మేడం గారిని కలుద్దాం, కలిసి మన సమస్య యొక్క పరిష్కారాన్ని ఇవ్వమని కోరుదాం. నమస్కారం ఏవో మేడం గారు.
నమస్కారం సర్పంచ్ గారు. ఏం అంత బాగేనా, గ్రామస్తులతో వచ్చినట్టున్నావు, అందరు బాగున్నారా?
నమస్కారం మేడం, అంతా బాగున్నా మేడం.
ఏవో గారు, వచ్చే కొద్ది రోజుల్లో ఎండాకాలం వస్తుంది, మరి మా గ్రామంలోని పాడి పశువులు, గొర్రెలు, మేకలు పెంపకం ఇబ్బందిగా ఉంటుంది మేడం. దీనికి మీరే ఏదైనా ప్రత్యామ్నాయం చెప్పాలి.
అవును సర్పంచ్ గారు, ఈ వేసవిలో పాడి పశువులు వర్షకాలం యాసంగి లాగానే వేసవి కాలంలో కూడా పచ్చిమేతను అందించినట్లయితే పాల ఉత్పత్తి, నాణ్యమైన మాంసాన్ని పొందుతారు. అంటే వేసవిలో పచ్చిమేత కొరతను అధిగమించేందుకు ముఖ్యంగా సజ్జ, జొన్న, మొక్కజొన్న, బొబ్బెర, హెడ్జిలూసన్ లాంటి పంటలు మనకు జనవరి ఫిబ్రవరి మాసంలో అనుకూలంగా ఉంటాయి.
మేడం, మాకు కొంచెం అర్థమయ్యేలాగా సులువుగా చెప్పండి.
సరే సోమయ్య, అర్థమయ్యేలాగే చెప్తాను. ముందుగా రైతులు వారి నీటి వనరులను అనుసరించి స్వల్ప కాలంలో చేతికొచ్చే పశుగ్రాస రకాలను సాగు చేసుకోవాలి. వివిధ రకాల పశుగ్రాసాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒక రైతుకు 2 పాడు పశువులు, 20 జీవాలు, 200 కోళ్లు ఉన్నట్లయితే అరెకరంలో అందులో 1/4 ఎకరంలో గడ్డి జాతి పశుగ్రాసాలు, మరో 1/4 ఎకరాల్లో లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు ఎంచుకున్నట్లయితే సంవత్సరం అంతా పశువులు, గొర్రెలు మరియు మేకలు గాని మేతను అందించవచ్చు.
ఏవో గారు, మాకు 2 పాడి పశువులు, 20 జీవాలు ఉన్నాయి. మామూలుగా సంవత్సరం అంతా పొలంలో పచ్చి మేతను అందించగలమా? ఒకవేళ అలా అందిస్తే ఎంత భూమి అవసరం ఉంటది? ఎలాంటి రకాలు అనుకూలంగా ఉంటాయి మేడం?
మామూలుగా ఒక పాడి పశువుకి 30 కిలోల పచ్చిగడ్డి, 6 కిలోల ఎండుగడ్డి, 3 కిలోల దాణా అవసరం. ఇది సంవత్సరం అంతా పొలంలో రావాలి అంటే ఒక అరెకరంలో అందులో 1/4 ఎకరంలో ధాన్యపు జాతి గడ్డి, 1/4 ఎకరంలో లెగ్యూమ్ జాతి గడ్డి రకాలు వేసుకున్నట్లయితే సంవత్సరం అంతా గడ్డి లభిస్తుంది.
ఏవో గారు, ఈ గడ్డి జాతి పశుగ్రాసాల గురించి కొంచెం క్లుప్తంగా వివరించండి. వీటిని ఎలా సాగు చేసుకోవాలి? ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి?
గడ్డి జాతి పశుగ్రాసాల్లో సూపర్ నేపియర్, హైబ్రిడ్ బాజ్రా నేపియర్, APBN బాగుంటాయి. తర్వాత లెగ్యూమ్ జాతి పశుగ్రాసాల్లో ల్యూసన్, హెడ్జిలూసన్ ఇలాంటివి వేసుకోవచ్చు. లేదు ఇంకా అదనుగా కొంత భూమి ఉన్నట్లయితే మేత జొన్న, మేత మొక్కజొన్న ఇలాంటివి వేసుకునే అవకాశం ఉంటుంది.
ఏవో గారు, ఈ హైబ్రిడ్ నేపియర్ అన్నారుగా, దాన్ని ఎలా సాగు చేసుకోవాలి?
ముఖ్యంగా హైబ్రిడ్ బాజ్రా నేపియర్ అనే పశుగ్రాసం తీసుకున్నట్లయితే ఇందులో ముఖ్యమైన రకాలు కో3, కో4, సూపర్ నేపియర్ ఇలాంటి రకాలు అధిక పశుగ్రాసాలు. ముఖ్యంగా ఇది కాండం మొక్కల ద్వారా పొలంలో అనేది వేసుకుని దాన్ని మల్టిప్లై చేసుకోవచ్చు. ఆ పశుగ్రాసం కింద విస్తీర్ణాన్ని హెక్టార్ కు చూసుకుంటే 30,000 కాండపు మొక్కలు 1 హెక్టార్ కు అవసరం అవుతాయి. దీన్ని ఫిబ్రవరి మాసం వరకు వేసుకోవచ్చు. అయితే ఇది బహువార్షిక పశుగ్రాసం, ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో ఆ ప్రాంతంలో వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. దాదాపు మే నుండి కోదలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
మేడం, మా ఊళ్ళో సూపర్ నేపియర్ బాగుంది అని అన్నారు, అది కూడా సాగు చేసుకోవచ్చా? దాని గురించి కూడా కొంచెం చెప్పండి మేడం.
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది రైతులు సూపర్ నేపియర్ అనేది ఎక్కువగా వేస్తున్నారు. దానికి పొలంలో గోదలు తయారు చేసుకుని గోదకు ఒకవైపు ఈ కాండం ముక్కల్ని ఏటవాలుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏటవాలుగా పెట్టుకున్నప్పుడు ఒక కనపు భూమి లోపల మరొక కనపు పైకి ఉండేటట్లు చూసుకుని ఏటవాలుగా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మొదటి కోత సుమారు 75 రోజులకు వస్తుంది. ఆ తర్వాత కోతలు ప్రతి 45 రోజులకి ఒక్కో కోత తీసుకోవాలి. ఇంకా నీటి వసతి ఉన్నట్లయితే నేల యొక్క స్వభావాన్ని బట్టి 10 రోజులకి ఒక్కో తడి ఇవ్వాల్సి ఉంటుంది.
ఏవో గారు, ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్ దిగుబడి ఎట్లుంటుందంటారు? ఒకవేళ ఇంకా అదనంగా పొలం ఉంటే ఏదైనా సాగు చేసుకోవచ్చా?
ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్ నుండి దాదాపు 1 హెక్టార్ కి 200 నుండి 250 టన్నుల పశుగ్రాసం లభిస్తుంది. ఆ తర్వాత ఏదైనా అదనంగా పొలం ఉంటే పశుగ్రాసపు జొన్న, పశుగ్రాసపు మొక్కజొన్న వేసుకోవచ్చు.
ఏవో గారు, ఈ పశుగ్రాసపు జొన్న, మొక్కజొన్న యాజమాన్యం ఎలా చేసుకోవాలి? వాటి దిగుబడి ఎలా ఉంటుంది?
పశుగ్రాసపు జొన్న తీసుకున్నట్లయితే ఇందులో పలు కోతలు ఇచ్చే రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా CSH 24 MF చాలా బాగుంటుంది. ఇది దాదాపు 70 టన్నుల వరకు పశుగ్రాసాన్ని ఇస్తుంది. ఈ రకం జనవరి నుండి నీటి వసతులు ఉన్న ప్రాంతంలో మేత మొక్కజొన్న అనేది వేసుకోవచ్చు. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే హెక్టార్ కు 30 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అనేది అవసరం అవుతుంది.
ఏవో గారు, మేత మొక్కజొన్న రకాలు, యాజమాన్య పద్ధతులు, దిగుబడి వివరించండి కొద్దిగా.
ఆ తరువాత మేత మొక్కజొన్న, ఇది కూడా జనవరి తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాకపోతే నీటి వసతి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ మేత మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే ఆఫ్రికన్ టాల్ మంచి దిగుబడి ఇచ్చే రకాలు. ఇందులో మామూలుగా హెక్టార్ కు చూసుకున్నట్లయితే 50 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వరుసల మధ్యలో 60 సెంటీమీటర్ల మారం ఉండేటట్లు విత్తుకోవాలి. హెక్టార్ కు చూసుకున్నట్లయితే దాదాపు 100 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అవసరం అవుతుంది. ఈ మేత మొక్కజొన్న కూడా దాదాపు 50 టన్నుల పశుగ్రాసాన్ని ఇస్తుంది. అయితే ఇది ఒక్కో కోతలో మాత్రమే తీసుకోవడానికి అవసరం ఉంటుంది.
ఏవో మేడం గారు, నాకు 20 గొర్రెలు, మేకలు ఉన్నాయి. వాటికి ఎండాకాలంలో పెంచుకునే పశుగ్రాసాలు ఉంటే వాటి గురించి వివరించండి.
లెగ్యూమ్ జాతి పశుగ్రాసాల్లో ల్యూసన్, హెడ్జ్ ల్యూసన్ గాని వేసుకోవచ్చు. ల్యూసన్ అంటే వార్షిక రకం వేసుకున్నట్లయితే ఎక్కడైతే బంగారు తీగ వంటి సమస్యలుంటాయో ఆ ప్రాంతంలో హెడ్జ్యులూసన్ లేదా దశరథి గడ్డి అనేది వేసుకోవచ్చు. ఈ హెడ్జ్యులూసన్ విత్తనం ద్వారా వేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు హెక్టార్ కి 20 కిలోల విత్తనం అవసరం అవుతుంది. హెడ్జ్యులూసన్ అనేది పశువులకే కాకుండా గొర్రెలు లేదా మేకలకు మంచి మేతగా వేయవచ్చు.
ఏవో గారు, ఈ హెడ్జ్యులూసన్ దిగుబడి ఎలా ఉంటుంది? దీనిలో ఏదైనా మెలకువలు పాటించాల్సి ఉంటుందా?
హెడ్జ్యులూసన్ దాదాపు 125 టన్నుల వరకు కూడా ఒక హెక్టార్ కి దిగుబడి ఇచ్చేటటువంటి పంట. ఒక 3 మీటర్ల ఎత్తు వరకు పెరిగాక 1 ఫీట్ కట్ చేసినట్లయితే మళ్లీ తర్వాత అది పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకొకటి చుట్టూ గడ్లపై కూడా బహువార్షిక మొక్కలు అవిషె గాని సుబాబులు గాని వేసుకున్నట్లయితే ఈ వేసవి కాలంలో జీవాలకు మేతగా కూడా ఉపయోగపడుతుంది.
మేడం గారు, మా దగ్గర నీరు చాలా తక్కువ, కనుక ఎక్కువ పచ్చిగడ్డి రావాలంటే చాలా కష్టమైతది. తొందరగా గడ్డి రావాలంటే ఏం చేయాలి? ఏవైనా కొత్త పద్ధతులుంటే జర చెప్పండి.
తక్కువ నీటితోని నేల అవసరం లేకుండా మొక్కజొన్న, బొబ్బెర పంటలను హైడ్రోపోనిక్స్ విధానం ద్వారా 9 రోజులనే పెరించి పచ్చి మేతగా పాడి పశువులకు అందించి పాల దిగుబడిని అధికం చేసుకునే అవకాశం ఉంది.
మొక్కజొన్న, బొబ్బెర కాకుండా సజ్జ ఏమైనా వేసుకోవచ్చా మేడం?
సజ్జ వేసవిలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు నీటి ఎద్దడి తట్టుకుంటుంది.
ఎన్ని తడులు అవసరం ఉంటది మేడం సజ్జకు?
సజ్జకు కేవలం 2 నుండి 3 తడుల్లోనే పచ్చి మేతను సాగు చేసుకోవడానికి అనువైన పంట.
మేడం, సజ్జలో ఏమైనా రకాలుంటే జర చెప్పండి.
సజ్జ రకాలు చూసుకున్నట్లయితే మోతి బాజ్రా, జేన్ బాజ్రా, లైఫ్ బాజ్రా, TSFB 15-8లను మనం సాగుకు ఎంపిక చేసుకోవాలి.
మేడం, ఈ సజ్జ పంటలో ఎకరానికి ఎన్ని కిలోల విత్తనం అవసరమైతది?
ఎకరానికి 5 కిలోల విత్తనం సరిపోతుంది సోమన్న.
ఈ సజ్జ పంట ఎన్ని కోతలు వస్తుంది మేడం? ఎప్పుడు ఈ కోతలు తీసుకోవాలి?
50 రోజులకు మొదటి కోత, తర్వాత 30 రోజుల వ్యవధిలో 2 కోత, 3 కోత తీసుకోవచ్చు. మొదటి కోత 10 నుంచి 12 టన్నులు, 2 కోత 12 నుంచి 14 టన్నులు ఇస్తుంది. 2 కోతలో ఎక్కువ దిగుబడికి అధిక పిలకలు వచ్చి అధిక దిగుబడికి దోహదం చేస్తుంది. 3 కోతలో 10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది.
సజ్జ పంట ద్వారా ఎన్ని పశువులకు పచ్చిమేత అందించవచ్చు మేడం?
సజ్జ పంట 1 ఎకరం సాగు చేయడం ద్వారా 5 నుంచి 6 పాడి పశువులు పుష్కలంగా మేపుకోవచ్చు.
అలా ఆ ఏవో గారు చెప్పింది విని సర్పంచ్ మరియు గ్రామస్తులు తిరిగి పల్లెకు వచ్చి ఏవో గారు చెప్పిన పశుగ్రాసాలు వేసి తమ పాడి పశువులను ఆరోగ్యంగా చూసుకున్నారు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక గుళ్ళు.
అందరికీ నమస్కారం. ఈ వారం మన చేను కబుర్లలో కొవ్వులో కరిగే విటమిన్లు, వాటి ఆరోగ్య ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. విటమిన్లు ప్రధాన పోషకాలైన పిండి పదార్థాలు, మాంసకృతులు మరియు క్రొవ్వుల్లాగా శరీరానికి శక్తిని అందించలేవు. కానీ శరీరంలో జరిగే పోషకాల జీవ రసాయనిక క్రియలు హార్మోన్ల నియంత్రణలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి. శరీర ఆరోగ్య పరిరక్షణకు విటమిన్లు అతి సూక్ష్మ పరిమాణంలో అవసరమవుతాయి. అందువలన వీటిని సూక్ష్మ పోషకాలుగా కూడా వ్యవహరిస్తారు. ప్రతిరోజు తీసుకునే భోజనంలో విటమిన్లు అధికంగా గల ఆహార పదార్థాలు చేర్చడం ఆరోగ్యానికి అత్యంత అవసరం. విటమిన్ల స్వభావాన్ని బట్టి వాటిని రెండు వర్గాలుగా వ్యవహరిస్తారు. నీటిలో కరిగేవి, కొవ్వులో కరిగేవి. కొవ్వులో కరిగేవి విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. ఇప్పుడు పేర్కొన్న విటమిన్లు కొవ్వులో కరిగే గుణాన్ని కలిగి ఉంటాయి. కొవ్వును మాధ్యమంగా మాత్రమే వాడుకొని జీర్ణమై శోషించబడి శరీరంలో నిల్వ ఉంటాయి. అందుకే ఈ విటమిన్లను కొవ్వులో కరిగే విటమిన్లు అని వర్గీకరించారు. ఈ వర్గానికి చెందిన విటమిన్లు శరీర అవసరానికి మించి తీసుకుంటే అవసరాలకు వాడుకోగా మిగిలిన పరిమాణం శరీరంలో నిల్వ ఉండి అత్యవసర సమయంలో శరీరానికి ఉపయోగపడతాయి. విటమిన్ ఏ. విటమిన్ ఏ అత్యంత ప్రాముఖ్యత కలిగిన పోషకం. రసాయనికంగా ఇది అసంతృప్త సేంద్రియ వర్గానికి చెందిన నిర్మాణం. విటమిన్ ఏ కొవ్వు మాధ్యమంగా శరీరంలోకి గ్రహించబడి వివిధ జీవ రసాయనిక క్రియలలో పాల్గొంటుంది. విటమిన్ ఏ రెటినాల్, రెటినోల్, రెటినోయిక్ యాసిడ్, బీటా కెరటిన్ అనే వివిధ రూపాలలో ఉంటుంది. విటమిన్ ఏ వల్ల కలిగే ప్రయోజనాలు. కంటి చూపు. రెటినాల్ రూపంలో ఉన్న విటమిన్ ఏ కంటిలో రొడాప్సిన్ అనే ధాతువు తయారవడానికి ఉపకరిస్తుంది. ఈ రొడాప్సిన్ ఆధారంగానే తక్కువ వెలుతురులో రాత్రి వేళల్లో కంటి చూపు తగిన స్థాయిలో ఉండడానికి దోహదపడుతుంది. విటమిన్ ఏ లోపం ఉన్నప్పుడు రొడాప్సిన్ నిర్మాణం జరగక రేచీగటి అనే అనారోగ్య పరిస్థితి కలుగుతుంది. విటమిన్ ఏ కలిగిన ఆహార పదార్థాలు. జంతు సంబంధ ఆహారంలో రెటినాల్ పామిటేట్ రూపంలో ఉండి అది శరీరంలోని చిన్న పేగులో రెటినోల్ గా పరివర్తనం చెందుతుంది. క్యాడ్ లీవర్ నూనె ఇంకా కోడి, పంది, టర్కీ, గొడ్డు మొదలైన వాటి కాలేయంలో ఎక్కువగా ఉంటుంది. చేపలు, పాలు, గుడ్లు, జున్ను, వెన్న వంటి ఆహార పదార్థాలు అధిక మోతాదులో విటమిన్ ఏ కలిగి ఉంటాయి. వృక్ష సంబంధ ఆహారంలో బీటా కెరటిన్ రూపంలో ఉండి ఇది శరీరంలో విటమిన్ ఏ గా రూపాంతరం చెందుతుంది. ఆకుకూరలు. పాలకూర, పచ్చలి కూర, మునగాకు, బ్రొక్కోలి, లెట్యూస్, ఇంకా కూరగాయలలో అయితే క్యారెట్, గుమ్మడి, చిలకడ దుంపలు, టొమాటోల్లో, పండ్లలో అయితే బొప్పాయి, మామిడి, అప్రికాట్, ఖర్బూజా, తర్బూజలలో లభిస్తుంది. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే సమస్యలు. ప్రతిరోజు ఆహారంలో విటమిన్ ఏ తక్కువ తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలే మనం ఎక్కువగా గమనించవచ్చు. శరీర నిల్వలు పూర్తిగా తగ్గిపోయాక విటమిన్ ఏ లోపాలు మెల్లమెల్లగా బయటపడతాయి. విటమిన్ ఏ లోపం ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లలపై అధిక అనారోగ్య ప్రభావాన్ని చూపుతుంది. సుమారు 25 లక్షల నుండి 5 లక్షల మంది 5 సంవత్సరాలలోపు పిల్లలు విటమిన్ ఏ లోపం వల్ల అంధత్వానికి గురవుతున్నారు. రేచీకటి. విటమిన్ ఏ లోపం తొలి దశలో కన్ను తక్కువ వెలుతురును చూడగలుగుతుంది. రాత్రులలో కంటి చూపు మసకబారుతుంది. దీన్నే రేచీకటి అంటారు. వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ కంటి చూపు పొందవచ్చు. కంటిలో బూడిద రంగు మచ్చలు. లోబం ఎక్కువ అవుతున్న కొద్దీ కంటిలో హానికరమైన మార్పులు కనిపిస్తాయి. కంటిలో తేమదనం తగ్గిపోతుంది. కంటిలో బూడిద రంగు మచ్చలు ఏర్పడటం, కనుపాపలో పుండు రావటం, చివరకు కంటిపాప పాడై నీరు కారడం, గుడ్డితనం రావడం జరుగుతుంది. విటమిన్ డి. మనం తిన్న ఆహారంలోని కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు భాస్వరం మొదలగు ఖనిజ లవణాలు చిన్న పేగుల ద్వారా రక్తంలోకి శోషణ జరగడానికి విటమిన్ డి ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి శరీరంలో విటమిన్ డి3 మరియు డి2 అను రెండు ప్రధాన రూపాలలో ఉంటుంది. విటమిన్ డి వల్ల కలిగే ప్రయోజనాలు. ఆహారంలోని కాల్షియం అనే ఖనిజ లవణం చిన్న ప్రేగుల వద్ద రక్తంలోకి శోషణ చెందటానికి సహాయపడుతుంది. రక్త ప్రసరణలోని కాల్షియం మరియు ఫాస్ఫరస్ లవణాల స్థాయిని నియంత్రించి ఎముకల ఆరోగ్యానికి మరియు పునర్నిర్మాణానికి తోడ్పడుతుంది. శిశు దశ నుండి ముసలితనం వరకు శరీర అస్థిపంజరం యొక్క ఎముకలన్నింటిలో కాల్షియం సమతుల్యాన్ని నియంత్రించి ఎముకలు ఆరోగ్యంగా ఉండటంలో కీలక పాత్ర వహిస్తుంది. విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు. మన శరీరంలో చర్మం కింద 7D హైడ్రోకొలెస్ట్రాల్ అను పదార్థం ఉంటుంది. దీనిని ప్రో విటమిన్ డి అని కూడా అంటారు. చర్మం కింద ఉన్న ఈ పదార్థం సూర్యరశ్మి సోకినప్పుడు విటమిన్ డి గా రూపాంతరం చెందుతుంది. ఈ ఒక్క విటమిన్ ను మాత్రమే ఏ ఖర్చు లేకుండా కేవలం సూర్యరశ్మి సహాయంతో శరీరం పొందగలదు. ప్రతిరోజు సుమారు 10 నుండి 15 నిమిషాల వరకు వారానికి 3 సార్లు సూర్యరశ్మి శరీరానికి నేరుగా తాకే విధంగా ఉంటే శరీరం తగినంత విటమిన్ డి తయారు చేసుకోగలుగుతుంది. అయితే ఇది ఆయా వ్యక్తుల చర్మం యొక్క తత్వం, రోజులోని ఏ సమయం, సంవత్సరంలో ఏ కాలం అనే అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. చేపల రకాలైన సాల్మన్, ట్యూనా, హెర్రింగ్, సార్డైన్, క్యాడ్ మరియు మెకరోల్ మొదలగు వానిలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. పాలు, జున్ను, పెరుగు, గుడ్డు, పచ్చసొన మరియు జంతు మాంస కాలేయంలో విటమిన్ డి ఉంటుంది. కొన్ని రకాల పుట్టగొడుగులలో కూడా విటమిన్ డి లభిస్తుంది. బజార్లో విటమిన్ డి తో ఫోర్టిఫై చేసిన బ్రెడ్, ధాన్యాలు, పాలు, పాల సంబంధిత ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి. విటమిన్ డి లోపంతో వచ్చే సమస్యలు: ఆహారంలో తగినంత విటమిన్ డి లేకపోవడంతో పాటు శరీరానికి సూర్యరశ్మి లోపం కూడా ఉంటే విటమిన్ డి లోపం వల్ల కలిగే సమస్యలు కలుగుతాయి. ఎదిగే పిల్లల్లో ఎముకల నిర్మాణం కుంటుపడి రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. రికెట్స్ సాధారణంగా పిల్లలకే వస్తుంది. ఎముకలు గుల్లగా మారి వంగిపోతాయి. దొడ్డి కాళ్ళు, గాడిద కాళ్ళు, ఉబ్బు రొమ్ము మొదలైనవి రికెట్స్ వ్యాధి లక్షణాలు. రొమ్ము భాగంలోని ఎముకలు రెండు వైపులా చివరలు లావెక్కి పూసల దండవలె కనిపిస్తుంది. పిల్లలు బలహీనమై నడవలేకపోతారు. దంతాలు కూడా పటిష్టంగా ఉండవు. విటమిన్ ఇ. శరీరంలో జరిగే జీవ రసాయనిక క్రియలలో విటమిన్ ఇ ఒక ప్రత్యేక పాత్ర వహిస్తుంది. విటమిన్ ఇ వల్ల కలిగే ప్రయోజనాలు: విటమిన్ ఇ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ గా విటమిన్ ఇ కీలక పాత్ర వహిస్తుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ని తగ్గించి కణాల రక్షణకు సహాయపడుతుంది. జీవ రసాయనిక క్రియలలో ఎంజైమ్ల విధులు సక్రమంగా జరగడానికి విటమిన్ ఇ తోడ్పడుతుంది. జన్యు ప్రమాణ వ్యక్తీకరణ క్రియలలో పాల్గొంటుంది. నాడి వ్యవస్థ సంబంధ విధులలో విటమిన్ ఇ సహాయపడుతుంది. రక్తంలో ప్లేట్లెట్స్ ఎక్కువ కాకుండా నివారించి రక్త ప్రసరణ సహజ స్థితిలో ఉండటానికి తోడ్పడుతుంది. శరీరంలోని కొవ్వు పదార్థాల ఆక్సీకరణను నివారించి వాటి సహజత్వాన్ని కాపాడుతుంది. శరీరంలో అండాశయం విధి నిర్వహణకు అనగా అండోత్పత్తికి సంబంధించిన క్రియలలో సహాయపడుతుంది. విటమిన్ ఇ లభించే ఆహార పదార్థాలు: వృక్ష సంబంధ ఆహార పదార్థాలు అయిన గోధుమ మొలకలు, పొద్దుతిరుగుడు గింజల నూనె, బాదం నూనె మరియు సన్ఫ్లవర్ నూనెలలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. నూనె గింజలలో, ముడి ధాన్యాలలో మధ్యస్థ పరిమాణంలో, ఆకుకూరలలో తక్కువ పరిమాణంలో విటమిన్ ఇ లభిస్తుంది. జంతు సంబంధ ఆహార పదార్థాలైన వెన్న, గుడ్డు, పచ్చసొనలో ఈ విటమిన్ ఉంటుంది. విటమిన్ ఇ లోపంతో వచ్చే సమస్యలు: విటమిన్ ఇ లోపం సాధారణంగా సంభవించదు. కొన్ని విపరీత పరిస్థితులలో చాలా తక్కువ బరువుతో ఉండడం, కొవ్వు శోషణకు సంబంధించి తీవ్రమైన సమస్యలుండే విటమిన్ ఇ లోపం సంభవించవచ్చు. విటమిన్ ఇ లోపం ఉన్నప్పుడు నాడీ వ్యవస్థ పనితీరులో లోపం, రక్తహీనత, కంటిచూపు లోపం, వ్యాధి నిరోధక శక్తి లోపం మొదలగు పరిస్థితులకు దారితీయవచ్చు. ఇది రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. శరీరంలో కాల్షియం పనితీరుపై కూడా నియంత్రణ కలిగి ఉంటుంది. విటమిన్ కే వల్ల కలిగే ప్రయోజనాలు: విటమిన్ కేను రక్తం గడ్డకట్టించే విటమిన్ గా వ్యవహరిస్తారు. శరీరంలో ఇది లోపిస్తే దెబ్బ తగిలినప్పుడు అధిక రక్తస్రావం ఏర్పడుతుంది. కొన్ని పరిశోధనలలో ఇది వయోజనులలో ఎముకల ఆరోగ్యానికి సహాయపడగలదని గమనించారు. విటమిన్ కే లభించే ఆహార పదార్థాలు: విటమిన్ కే పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్ మొదలగు ఆకుకూరలలోను, అవకాడో, కివి, ద్రాక్ష పండ్లలోను అధికంగా ఉంటుంది. జంతు సంబంధ ఆహార పదార్థాలైన చేపలు, కాలేయం, మాంసం, గుడ్డు, వెన్న, జున్నులలో ఎక్కువగా ఉంటుంది. ఆహార నాలపు పొరల్లో ఈ బాక్టీరియా కూడా శరీరానికి కావలసిన విటమిన్ కే ను తయారు చేస్తుంది. విటమిన్ కే లోపంతో వచ్చే సమస్యలు: కే విటమిన్ లోపం చాలా అరుదుగా కనిపిస్తుంది. కాలేయ వ్యాధులు, సిస్టిక్ ఫైబ్రోసిస్ లేదా ఇంప్లిమెంటరీ బొవెల్ జబ్బులున్న వారిలో విటమిన్ కే తక్కువగా ఉంటుంది. లోప తీవ్రత ఎక్కువైతే రక్తహీనత, చిగుళ్ల రక్తస్రావం, ముక్కు నుండి రక్తస్రావం, ఆడవారిలో నెలవారి ఋతుక్రమంలో రక్తస్రావం అధికం కావడం సంభవించవచ్చు. విన్నారు కదా శ్రోతలు, ఈ వారం మన చేను కబుర్లలో కొవ్వులో కరిగే విటమిన్లు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి. వచ్చే వారం మరో అంశంతో మళ్లీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణకి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, నువ్వులు విత్తుకునే అనువైన సమయం ఏది? ఆప్షన్ ఏ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు, ఆప్షన్ బి మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 లోపు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు. గత వారం రెండో ప్రశ్న, విత్తనం విత్తిన వెంటనే కలుపు నివారణకు ఏ మందు వాడాలి? ఆప్షన్ ఏ హట్రజిన్, ఆప్షన్ బి పిండిమితాలిన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి పిండిమితాలిన్. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు రామారావు, లక్ష్మి, రేవంత్, యుగరాజు, చరితవ్య, శివ, శంభు, కృష్ణమూర్తి, శకుంతల, శివాని, చంద్రముగిలి, పద్మారాణి, అక్షర, కొత్తగూడెం, అభేద, అయేష, జైనుద్దీన్, ఉమ్మెద, నిజామాబాద్, కట్ల సంతోష్, నిత్య సంతోషిణి, కొత్తగూడెం, లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిని కుమార్, నగర్ కర్నూలు, శ్రీనివాసులు, రాణి, లక్ష్మి, కమలమ్మ, వల్లూర్, కట్ల సతీష్, సుమలత, రాజేశం, సరోజిని, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, భద్రాద్రి, కొత్తగూడెం, ఎం నందిని, పాపమ్మ, డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ, కె కృష్ణ, సూర్యాపేట, క్యాదరి రాములు, విజయలక్ష్మి, నిజామాబాద్, ఎన్ పార్థసారథి, పెద్ద శంకరంపేట్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎన్ అరుణ, పెద్ద శంకరంపేట్. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, పశుగ్రాసపు జొన్న ఒక మంచి రకాన్ని సూచించండి. ఆప్షన్ ఏ సిఎస్ H24MF, ఆప్షన్ బి సిఎస్ H25MF. ప్రశ్న మరొకసారి, పశుగ్రాసపు జొన్న ఒక మంచి రకాన్ని సూచించండి. ఆప్షన్ ఏ సిఎస్ H24MF, ఆప్షన్ బి సిఎస్ H25MF. ఈ వారం రెండో ప్రశ్న, గడ్డి జాతి పశుగ్రాసాలలోని రకాలను తెలపండి. ఆప్షన్ ఏ సూపర్ నెపియర్, ఆప్షన్ బి ల్యూసర్న్. ప్రశ్న మరొకసారి, గడ్డి జాతి పశుగ్రాసాలలోని రకాలను తెలపండి. ఆప్షన్ ఏ సూపర్ నెపియర్, ఆప్షన్ బి ల్యూసర్న్. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.